బాగా చేరుకోండి. ఇది చెప్పినా అది చాలా పెద్ద పనే. ముందు దీన్ని స్టార్ట్ చేసేయండి. ఏంటి స్టార్ట్ చేస్తున్నాం చెప్పడం అంతే. అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది, అందరూ వెళ్ళవచ్చు, మీరు ఇచ్చేయండి. దానికి ఏం చేయాలి అని అడిగితే చెప్పండి ఏం చేయాలో. సరేనా? మహాకాల్కే కదంసే కదం మిలాకర్ కార్యకరణే కా శ్రేయ అర్జిత్ కర్నా హీ ఇస్ సమయకి సబ్సే బడీ సమజ్దారీ హే విచారశీల్ ఉస్మే విలంబ నా కరే. తెలివైనటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాలానికి అనుగుణ్యంగా ప్రవర్తించాలి. కాలం ఏమి కోరుతోంది? భూపై స్వర్గావతరణ. భూపై స్వర్గావతరణ కోసమే ఇంతమంది గురువులు ఇన్ని రకాలైనటువంటి శరీరాలు వేసుకుని భారతదేశంలో పుట్టారు. విదేశాలలో పనిచేస్తున్నటువంటి మహేష్ యోగి కూడా భారతీయుడే. భారతదేశంలోనే ఇంతమంది గురువులు పుట్టడానికి కారణం ఏంటి అంటే భారతీయ శరీరం యొక్క జెనెటిక్ ఎఫెక్ట్. భారతీయ శరీరము తప్ప మిగతా శరీరాలు ఏవి కూడా స్వర్గీయమైనటువంటి పరిస్థితిని భరించలేవు, స్వర్గీయమైనటువంటి పరిస్థితిని భూమి మీదకి తీసుకురాలేవు. అంచేత గాయత్రి మంత్రం ఎవడు చేసుకుంటే వాడు భూసురుడు అవుతాడు. కనుక గాయత్రి మంత్రాన్ని అందరికీ ఇచ్చేమన్నాడు. గాయత్రి మంత్రం ఎవడవుతే 24 లక్షల సార్లు చేస్తాడో వాడి శరీరము స్వర్గాన్ని అనుభవించడానికి తగినటువంటి శరీరంగా మారుతుంది, వాడికి తెలిసినా తెలియకపోయినా. అంచేత రోజుకు 3 మాలలు చేసుకుంటూ ఉంటే లెక్క వేసుకోండి ఎన్ని సంవత్సరాలలో వాడికి 24 లక్షలు పూర్తయిపోతాయో ఆ రోజు వాడు స్వర్గంలో జీవించడానికి తగిన శరీరం వస్తుంది. జీవిస్తాడా జీవించడా అది వేరే విషయం. దీన్ని మనసులో గుర్తుంచుకుని మనం అందరము కూడా కలిసికట్టుగా కృత దిగ్విజయ అభియాన్ బనాం దేవాసుర సంగ్రామ్. ఇంతకీ ఈ దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అంటే అర్థం ఏంటి? దానికి ఇంకో పేరు ఏంటి అంటే దేవాసుర సంగ్రామం. ఇది హెడ్డింగ్. అంటే దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అంటే ఏమిటి అంటే దేవాసుర సంగ్రామమే. మానవీయ జీవన్ మే పీడ పాప్ ఔర్ పతన్ కీ జో సర్వవ్యాపి పరిస్థితి ఆజ్ దిఖాయి దే రహీ హే ఇవే పహలే నా రహీ హూ ఐసా నహీ హే. పీడ పాప్ పతన్ బాధ పాపము పతనము యొక్క లక్షణాలు మానవీయ జీవితంలో ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయో అది ఇదివరకు లేవు అని అనుకోవద్దు. ఇదివరకు కూడా అవి ఉన్నవి. పాప్కో కలియుక్కి నియతి మాన్ లేనేసే బడకర్ భ్రాంతి ఔర్ కుచ్ హో హీ నహీ సక్తి. పాపము కలియుగంలో తప్పనిసరి అనుకునేటటువంటి భ్రాంతిపూర్ణమైనటువంటి ఆలోచన వదిలేయండి. కలియుగానికి పాపానికి ఏమీ సంబంధము లేదు. వస్తుత ఆజ్ కా దురాచరణ పిచ్లే యుగంకి పునరావృత్తి మాత్రహే. ఇప్పుడున్నటువంటి దురాచరణము ఇప్పుడున్నటువంటి నచ్చని పరిస్థితులన్నీ కూడా ఇదివరకు యుగాని యొక్క పునరావృత్తి మాత్రమే. అలా జరిగింది మళ్ళా అలా జరుగుతుంది, అలా జరిగింది మళ్ళా అలా జరుగుతుంది. ఆజ్ కా దిన్ కల్కి పునరావృత్తి, అప్కి వర్షా ఋతు పిచ్లే వర్ష్కి పునరావృత్తి మాత్రమే. ఇవాళ రోజు రేపటి రోజు రిపిటిషన్. ఇప్పుడున్నటువంటి వర్షా ఋతు కిందటి సంవత్సరం యొక్క వర్షా ఋతు యొక్క రిపిటిషన్. కాలంలో ఋతువులన్నీ అలా తిరుగుతూనే ఉంటాయి. మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పురుష సూక్తంలో అదే చెప్తాం, సంవత్సర కాలం. ఆ సంవత్సర కాలం రిపీట్ అవుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ మనిషి ఎదుగుతూ ఉంటాడు, అది మర్చిపోతాం మనం. కాలం మారటం లేదు. వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం తర్వాత నాకు తెలియదు ఏ కాలాలు వస్తాయో. చలికాలం వస్తుంది, చలికాలం తర్వాత ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం తర్వాత ఇలా కాలాలు తిరుగుతూనే ఉంటాయి కదా. కానీ తిరుగుతున్నటువంటి కాలాలలో జరిగేది ఏమిటి అంటే నువ్వు ఎదుగుతూ ఉంటావు. నువ్వు అప్పుడు 1వ క్లాసులో చదువుకుంటూ ఉంటే ఇప్పుడు 2వ క్లాసులోకి వస్తావు, 2వ క్లాసులో చదువుతూ ఉంటే 3వ క్లాసులోకి వస్తావు. నువ్వు క్లాసెస్ పెరుగుతున్నావు, కాలం మాత్రం పునరావృత్తి అవుతుంది. అంచేత పాపము పతనము కష్టాలు పునరావృత్తి అవుతున్నాయి నిజమే, కానీ నువ్వు ఎదగాలి. ఇసీ తరహ యుగోంక కాల చక్రభి న్యూనాధికి ఏక్ జేసీ ధురిపర్ చల్తాయా హై. ఏ విధంగా అవుతాయి వర్షాకాలం అవి రిపీట్ అవుతూ ఉంటాయో యుగాలు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. సత్యయుగం తర్వాత ద్వాపరయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాత కలియుగం. కానీ యుగాలు అవే అయినా చేతనత్వం మారుతుంది, చేతనత్వాలు చాలా పైకి ఎదుగుతాయి. కిందటి కలియుగంలో ఉన్నటువంటిది ఈ కలియుగంలో ఉండదు, దానికంటే కొన్ని కోట్ల రెత్తు ఎత్తులో ఉండాలి మీరు, అది మర్చిపోకండి. అంచేత అదే జరిగింది అంటే అసలు ఎదుగుదల లేదనమాట. అంటే ఐదో క్లాస్ వాళ్ళు మూడో క్లాసులోకి వచ్చినట్టు అవుతుంది. అది జరగదు సాధారణంగా ప్రకృతిలో, మనకి తెలియక అలా కంగారు పడతాం. దుష్ప్రవృత్తియా సత్యుగ్ మేభి శక్తిశాలి రూపమే ఉపరీతి. ఇంకా దుష్ప్రవృత్తులు అనేది, రాక్షసి వృత్తులు అనేది సత్యుగంలో కూడా ఉన్నాయి. ద్వాపరో త్రేతాయుగ్మే భీ ఉన్ సబ్కా నివారణ భీ ఏక్ హీ తరహ్ సే హువా. ఈ ఆసురి శక్తులు, ఈ దుష్ప్రవృత్తులు త్రేతాయుగంలోనూ ఉన్నాయి, ద్వాపర యుగంలోనూ ఉండేవి. వాటి నిరాకరణ కూడా ఒకేలాగా జరిగింది. కాలం రిపీట్ అవుతూ ఉంటే దాన్ని నిరాకరణ చేసేటటువంటి పద్ధతి కూడా అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రాచీన కాలమే ఉసే దేవాసుర సంగ్రామ్ కహా జాతా రహా హే. ప్రాచీన కాలంలో దీన్ని దేవాసుర సంగ్రామ్ అని పిలుస్తూ ఉండేవారు. హర్ బార్ సశక్త అసురతకు సంఘటిత దేవశక్తియోంకి సహారే పరాస్త్ కియా జాతా రహా హే ఔర్ దేవత్వకి స్థాపన హోతీ రహీ. ఎప్పుడు ఎప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయో అప్పుడప్పుడు దేవతాశక్తులన్నీ కలిసి ఆసురి శక్తి మీద వారు డిక్లేర్ చేసాయి. వారు డిక్లేర్ చేసి ఏం చేసాయి, మళ్ళా కరెక్ట్ మార్గంలో, ఆసురి ప్రవృత్తులు లేనటువంటి మార్గంలో నడుస్తూ వచ్చాం. మార్కండేయ పురాణకి అధ్యాయ 73 సె లేకర్ అధ్యాయ 85 తక్ ఇస్ తచ్చక బహుత్ భావపూర్ణ ఔర్ అలంకారిక వర్ణన హువా హే. మార్కండేయ పురాణంలో 73 అధ్యాయం నుంచి 85 అధ్యాయం వరకు ఈ దేవాసుర సంగ్రామము, దేవతాశక్తులన్నీ క్రోడీకరించి దేవతాశక్తులన్నీ సంఘటితమై ఆసురి శక్తుల్ని ఎలా లొంగదీసుకున్నాయన్నది చాలా బాగా విపులంగా చెప్పబడింది. హర్ బార్ అసురోంకి పరాజయ కా శ్రేయ దేవీయా భగవతి దుర్గాకు మిలా హే. ఎప్పుడు ఎప్పుడు అసురులు ఓడిపోయినా ఆ శ్రేయము, ఆ లాభము, ఆ గొప్పతనం ఎవరికి ఇవ్వబడింది అంటే దుర్గాదేవికి ఇవ్వబడింది, భగవతి దుర్గాకి ఇవ్వబడింది. అంచేత ఇప్పుడు కూడా ఎవరికి ఇవ్వబడుతుంది, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఎప్పుడు ఎప్పుడు దేవాసుర సంగ్రామం జరిగినా దేవతాశక్తులన్నీ సంఘటితమైపోయి ఎప్పుడెప్పుడు అసురుల మీద విజయం తెలిసినా ఆ విజయం ఎవరి వల్ల వస్తుంది అంటే దుర్గాదేవి వల్ల వస్తుంది. ఇసే మహాశక్తి భీ కహా గయా హే జిస్కా ఆవిర్భావ్ దేవతాంకి శక్తియోంకి ఏకీకరణ సే హువా హే. ఈ భగవతీ దుర్గానే మహాశక్తి అని కూడా చెప్తారు. ఈ మహాశక్తి యొక్క ఆవిర్భావం ఎవరి వల్ల అయింది అంటే దేవతాశక్తుల యొక్క ఏకీకరణ వల్ల అయినది. జిస్ ప్రకార్ ఋషియోంకే రక్తికి ఏక్ ఏక్ బూంద్ సే రావణ్ కి వినాశ్ కా కారణ్ భగవతీ సీతా కా ప్రాదుర్భావ్ హువా ఉసీ తర మహాశక్తి సదైవ దేవత్వకి సంఘటిత శక్తి కే రూప్ మే ఉదిత్ హోతీ రహీ హే. రావణాసురుడి యొక్క వధ కోసము ఋషుల యొక్క ఒక్కొక్క కణము సంచితమై ఆ మొత్తము ఋషి రక్త కణాల సముదాయమే సీతగా ఎలా ఆవిర్భవించిందో అదేవిధంగా ఎప్పుడు కూడా మహాత్ములు, దేవతల యొక్క శక్తి క్రోడీకరించబడి ఒకే చోటకి చేరి అసురి శక్తిని నాశనం చేస్తుంది. ఉస్కా ఏకార్థ మూల్ మానవీయ చేతన ప్రాణ సత్తాభి హే ఉసే హీ ప్రాణోంకి గంగోత్రి గాయత్రి అధ్వా దేవత్వ కా బీజ్ ఏవమధిష్టాత్రి వేదమాత దేవమాత భీ కహా గయా హే. వీటన్నిటికీ మూలములో, కేంద్రములో ఆధారముగా ఏముంది అంటే మన యొక్క ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తినే గాయత్రి అంటాం, దాన్నే దేవమాత అని కూడా అంటాం, దానినే వేదమాత అని కూడా అంటాం. దర్శన రుస్తార్ దోనోహి పక్ష సమానార్థి హే. మీరు దాన్ని ఏ పేరుతో అయినా పిలవండి, భగవతీ దుర్గా అని పిలవండి, సీతాదేవిగా పిలవండి, వేదమాత, దేవమాత, విశ్వమాత, గాయత్రిగా పిలవండి, మీరు ఏం పిలిచినా అక్కడ అంతరార్థం ఏంటి అంటే దేవతాశక్తుల యొక్క సముదాయము. ఇస్ మహాశక్తిగా ప్రథమ ప్రకాశ్య సృష్టికి ఆవిర్భావ కాల్మే హువా. ఈ మహాశక్తి, ఏ మహాశక్తి, అసురులను తీసివేసేటటువంటి మహాశక్తి ప్రాదుర్భావము అనేక సార్లు జరిగింది. మొట్టమొదట ఎప్పుడు జరిగింది అంటే విష్ణువు పడుకునున్నాడు, బ్రహ్మ సృష్టి మొదలెట్టాలి, అప్పుడు మధుకైటకులు అనేటటువంటి దేవతాశక్తులు, ఆసురి శక్తులు ఆవిర్భవించాయి. తబ్ భగవాన్ విష్ణు సోరహేథే, అప్పుడు విష్ణువు పడుకునున్నాడు, ఉనికి నాభిసే బ్రహ్మాజీకి ఉత్పత్తి అయి విష్ణు యొక్క నాభితో బ్రహ్మ యొక్క ఆవిర్భావం అయింది. విష్ణుకి కాన్కే మైల్సే మధు ఔర్ కైటభ నామకే దో రాక్షస్ పైదా హోగే. విష్ణు యొక్క చెవి యొక్క మలముతో ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు, మధు కైటవులు. ఇవే బ్రహ్మాజీ కోహి మారనేకు ఉతారు హోగే. వాళ్ళు ఏం చేశారు, అసలు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మనే చంపేస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటి, నువ్వు కనుక తప్పుడుగా మాట వింటే సృజనాత్మకత బదులు నాశనం జరుగుతుంది. అంతేగా, ఏం చెప్తున్నారో గురువులు, ఏం ప్రణాళిక వేశారో అది మనకు ఒకసారి వింటే అర్థమైపోయింది. మననం చేయకుండా అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మనం మధుకైటబుల యొక్క కంట్రోల్లో ఉన్నాం. ఒకసారి చెప్తే అర్థమైపోయేంత లెవెల్లో మనం లేము అన్నది ముందు అర్థం చేసుకోవాలి. మనమే కాదు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళు కూడా ఒకసారి చదివేసి ఒకసారి మననం చేసేసి గురువు గారు ఇది చేయమన్నారు అంటే కుదరదు. బాగా బాగా మననం చేసుకోవాలి. మననం చేసుకుంటేనే అప్పుడు సృజనాత్మకత కరెక్ట్ లైన్లో ఉంటుంది, లేకపోతే బ్రహ్మ చచ్చిపోతాడు. బ్రహ్మ అంటే ఏంటి, మనం ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నాము, ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాము, ఒకటి ఒకటి భూమి పైన స్వర్గము. అంచేత భూమిని స్వర్గంగా మార్చటానికి కావలసినటువంటి పరిస్థితుల్ని మనం నిర్మించటానికి గురువుల యొక్క వాణి మన యొక్క మధుకైటబుల యొక్క మధ్యన అవాంతరాలు వస్తాయి, జాగ్రత్తగా వినాలి. మనం ఏం వింటాం, హిందువులుగా వింటాం, ముస్లింలుగా వింటాం, క్రిస్టియన్లుగా వింటాం, శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులుగా వింటాం, ఇదంతా మధుకైటబులే. అంటే మీరు ఏది విన్నా కలర్ వచ్చేసింది, అక్కడ ఆ రంగు వచ్చేస్తుంది మీకు. రంగు రాకుండా వింటానికి చాలా జాగ్రత్త పడాలి. దానికి గ్రూప్ డిస్కషన్స్ అనేది, 10 మంది కలిసి వినాలి అనేది. ఎందుకంటే 10 మంది మాట్లాడేసరికల్లా కాస్త నోరు ఉన్నవాడు మిగతా వాళ్ళని మాట్లాడినవాడు, మధుకైటములు వచ్చేసారు అక్కడ. వింటల్లో మాలిన్యం వచ్చేసింది, డిస్కస్ చేసుకోండి, మాట్లాడండి, నోరు విప్పి మాట్లాడటం నేర్చుకోండి. అసహాయ బ్రహ్మనే పరబ్రహ్మకి ఆదిశక్తి మహామాయాకి స్తుతికి. అప్పుడు బ్రహ్మ చచ్చిపోతున్నాడు, వింటల్లో లోపం వచ్చింది, మరి అప్పుడు ఏం చేయాలి, అసహాయుడైనటువంటి ఆ బ్రహ్మ ఆదిశక్తి మహామాయని ప్రార్థించాడు. ఉన్హోనే విరాట్ పురుషుకో జగాయ. అప్పుడు ఆ ఆదిశక్తి మహామాయ ఏం చేసింది, ఆ విరాట్ పురుషుణ్ణి నిద్రలేపింది. అందుకే దీన్ని జగజ్జనని మహామాయ అంటున్నాం, అక్కడ విరాట్ పురుషుడు అంటున్నాం. కాన్సెప్ట్స్ అవే, కానీ నూతన ప్రణాళిక ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే మధుకైటబులు. మధుకైటబులు ఏం చేస్తారంటే, మీరు ఒక మాట విన్నారనుకోండి, ఇంకా ఆ మాటకి ఆ లక్ష్యమే తప్ప ఇంకో అర్థం రాదు మనకి. అంచేత కొత్త పేరు ఇవ్వాల్సి వస్తుంది. కానీ రిపిట్షనే, మళ్ళీ ఆ మహామాయే. ఆ మహామాయ ఏం చేయాలి, ఆ పురుషుణ్ణి నిద్రలేపాలి. పురుషుడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. పురుషుడు అంటేనే అర్థం ఏంటంటే పురములో నిద్రించేవాడు అని. ఏ పురములో, నవద్వారే పురేదేహి. అంచేత స్త్రీయా పురుషుడా కాదు అక్కడ ప్రశ్న. మన చేతనత్వం నిద్రపోతుంది, మనలో ఉన్నటువంటి చేతనత్వము సృష్టిని పాలించేటటువంటి చేతనత్వం నిద్రపోతుంది. సృజనాత్మకమైనటువంటి శక్తి ఎప్పుడు నిద్రలేచి ఉంటుంది. కానీ ఆ నిద్రలేచినటువంటి ఆ సృజనాత్మకమైనటువంటి శక్తిని ఈ మాయ జరగనివ్వదు. మధుకైటవులు ఏంటి, ఆహారం ఉంది, ఉపవాసం చేద్దాం అనుకున్నాం, ఇమీడియట్గా మధుకైటవులు ఏం చెప్తారు, షిర్ది సాయి భోంచేయమన్నాడు. షిర్ది సాయి ఏమనేవాడు ఇప్పుడుంటే మనకి తెలియదు. నీకు తినాలని ఉంటే నువ్వు తినేయచ్చు కదా, కానీ ఏమంటావు, షిర్ది సాయి ఆఖరిగా ఉండదు అన్నాడు, తినేయమన్నాడు. నీకు ఎవడ మీదైనా కోపం ఉందనుకో, శ్రీరామ్ శర్మ ఆచార్య అస్వాదవ్రతం అన్నాడు, అంచేత వాడి చేత అస్వాదవ్రతం చేయిస్తావు. అంచేత నేను ఇంకోళ్ళ మీద కోపంతో చేయిస్తే అది మధుకైటబుల్ అవుతారు. చాలా జాగ్రత్తగా ఎన్ని రకాల రూపాల్లో గురువుల యొక్క వాణిని మధుకైటబుల్గా మనం వాడుకుంటాం, వాడుకోకండి. వాడుకోకుండా ఉండాలంటే ఎవరు రక్షించాలి మనని, ఆ మహామాయ చెప్పాలి. ఆ మహామాయ ఏ రూపంలో చెప్తుంది అంటే పురుష సూక్త స్త్రీ సూక్త రూపంలో చెప్తుంది. కనుక ఆ పురుష సూక్తాన్ని స్త్రీ సూక్తాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఆఖదే రిపీట్ అవుతుంది, భగవాన్ విష్ణునే 5,000 వర్ష్ తక్ ఉన్ రాక్షసం సుయుద్ధకియా పర్వే బడే మాయావీథే. ఆ విష్ణువు 8,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు, 5,000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. చాలా జాగ్రత్తగా ఆ టైం పీరియడ్ని, శ్రీకృష్ణ నిర్యాణం అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి టైం పీరియడ్, 5,000 సంవత్సరాలు దాటిపోవటం అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, కాలం యొక్క విలువ ఏమిటి అని. అంచేత మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది కృష్ణ నిర్యాణం తర్వాత కలియుగంలో. 5,000 సంవత్సరాలు గడిచిపోయి మానవ శరీరము యుద్ధం చేస్తూనే ఉంది మధుకైటబులతో. జీత్ సంభవ నయ్యవి. విష్ణువు యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా గెలవలేదు. తబ్ మహామాయానే ఉన్ అసురం కో మోహిత్ కర్ భగవాన్ విష్ణు సే వర్ మాంగనే కో ఉక్సాయా. అప్పుడు ఆ మహామాయ ఏం చేసింది, ఇంకా ఇలా లాభం లేదని చెప్పి ఆ అసురుల మీద తన మాయాశక్తిని ప్రయోగం చేసింది. అప్పుడు అసురులకి పోజు కొట్టారు. ఏం పోజు కొట్టారు, ఇంకా ఎలాగో నువ్వు నాతో ఓడిపోతావు, మేమే నీకు వరం ఇస్తావు, నువ్వు కోరుకో ఏ వరం కావాలో అని ఎవరిని వరం కోరుకోమన్నారు, వెళ్ళి 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 విష్ణువుతో వరం కోరుకోమన్నారు. విష్ణుని సీధే సీధే ఉన్సే ఉన్హీకి మృత్యు కా వరదాన్ మాంగకర్ ఉన్హే నష్టకియా. నువ్వు వరం కోరుకోమన్నావు కదా, అవుతే మీరు నా చేతిలో చచ్చిపోండి అన్నాడు. చచ్చిపోయారు వాళ్ళు. అంచేత మీ మనస్సు మీ చేతిలో చావాల్సిందే తప్ప ఏ గురువు చేతిలోనూ చావదు. ఎవరి మాటలు విందది, ముదుకై టెబులట్టు తగులుతారు. అంచేత మీ మనస్సును మీరు చంపాల్సిందే, మనస్సుకి విసిగెత్తాలి. ఇంకా వీడు ఎన్నిసార్లు చెప్పినా ఈ అస్వాదవ్రతం మాండు, జిందాలు మాండు, ఆసనాలు మాండు, ఇంకా సరే లేవయ్యా నేను ఓడిపోయాను ఇంకా మీరు పని చేసుకోండి అనేటటువంటి స్థితికి తీసుకురావటమే ఆ మహామాయాశక్తి యొక్క ఉద్దేశం. స్పష్ట హే భగవాన్ నా కహీ సోతా హే ఔర్ నా కిసీ వ్యక్తికి కాన్సే కోయి జన్మ లేతా హే. ఈ కథ అలంకారికమే కాక నిజమైనటువంటి కథ అవ్వదు కదా. ఇంచేదంటే భగవంతుడు నిద్రపోయే ప్రసక్తే లేదు. అసలు భగవంతుడు ఎప్పుడు నిద్రపోడు, ఎవడి చెవులోంచి ఎవడు పుట్టడు. పరమాత్మకు శ్రద్ధ ఔర్ విశ్వాస్కి సౌగ్య దీగయ్యే. పరమాత్మ అంటే ఎవడు అంటే శ్రద్ధ విశ్వాసము, దాన్ని సిద్ధి సాయం అన్నాడు. అంచేత భగవంతుడు అంటే ఎవడు అంటే శ్రద్ధ విశ్వాసమే. ఇది మీరు చాలా జాగ్రత్తగా మననం చేసుకుని మన నిత్య జీవితంలో దాన్ని చూసుకోండి. మీకు దేని మీద శ్రద్ధ ఉంటే అదే ఆచరిస్తారు. డబ్బు మీద శ్రద్ధ ఉంటే డబ్బు కొర కోసమే ప్రయత్నిస్తారు. పృథ్వీ మీద స్వర్గావతరణ చెయ్యాలి అంటే మన ప్రయత్నాలు దేని వైపు ఉంటాయి, పృథ్వీ వైపు స్వర్గావతరణ వైపు ఉండేటటువంటి ప్రయత్నాలు మాత్రమే మనం చేస్తాం. దేని మీద మనకి శ్రద్ధ ఉన్నది అన్నది మన మాటలు కాదు చెప్పేది, మన ఆచరణ చెప్తుంది. ఆ ఆచరణ రిపీట్ అవుతే విశ్వాసం అంటాం. విశ్వాసం ఉండే కనుకే కదా చేస్తాం. దేని మీద శ్రద్ధ ఉందో ఆ పనులే మనం రిపీట్ చేస్తాం. రిపీట్ చేస్తున్న కొద్దీ మన యొక్క విశ్వాసం పెరుగుతుంది. అంచేత భగవంతుడు అంటే ఏమిటి అంటే మన యొక్క శ్రద్ధ, మన యొక్క విశ్వాసము. జబ్ మనుష్యకి శ్రద్ధ ఔర్ విశ్వాస ధ్వస్తవ జాతి హే తో సామాజిక్ జీవన్ మే అనాస్థ పైదా అవుతాయే. మనుష్యుడి యొక్క శ్రద్ధ విశ్వాసాలు ఎప్పుడైతే నాశనం అయిపోతున్నాయో అప్పుడు సమాజంలో అనాస్థ ఏర్పడుతుంది, అడ్డదిడ్డమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఇప్పుడున్నటువంటి మనిషికి దేని మీద శ్రద్ధ లేదు, దేన్ని నమ్మడు, దేన్ని విశ్వసించడు. ఎప్పుడైతే నమ్మకం విశ్వాసం పోయావో, అన్నిటి మీద పోయాయి కదా, ఎప్పుడైతే పోయాయో ఏమవుతుంది ప్రపంచంలో, ఇలాంటి పరిస్థితులు, కష్టకరమైనటువంటి పరిస్థితులు, నరకం లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యక్తి ఉద్ధత ఔర్ అహంకారి హోతా చలా జాతా. వాడు వ్యక్తి అహంకారం మొదలెడతాడు, కంట్రోల్ తప్పుతాడు. యహీసే అపరాధ పడితే, అందువల్ల అపరాధాలు ఎక్కువ అవుతాయి. భగవాన్ కో అప్ని సృష్టి ప్యారీ హే వే ఉసే స్నేహసే ఠీక్ కన్నా చాతే హే జ్ఞాన్ సే ఠీక్ కన్నా చాతే హే. భగవంతుడికి తన సృష్టి అంటే చాలా ఇష్టం. మనకి మన పిల్లలు ఎలా ఇష్టం, భగవంతుడికి భగవంతుడి యొక్క సృష్టి చాలా ఇష్టం. అంచేత ఆయన ప్రేమతో సవరించాలని ప్రయత్నిస్తారు, జ్ఞానం ఇచ్చి దాన్ని కరెక్ట్ చేయాలని ప్రయత్నిస్తారు. పర్ జబ్ బచ్చా జబ్ బిగడ్ జాతా హే తో ఉపదేశ్ కమ్ కామ్ కర్తే. కానీ పిల్లవాడు పూర్తిగా పాడైపోయిన తర్వాత ఇంకా ఉపదేశాలు పనిచేయవు. పితా పీచే హట్ జాతా హే మా థోడా పిటాయి కర్ దేతి బచ్చా సహీ రాస్తే పర్ ఆ జాతా హే. అప్పుడు ఏం చేస్తారు, తల్లిదండ్రుల్లో ఓడో ఒకడు పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు రెండోవాడు ఏం చేస్తాడు, ఉతికి ఆరేస్తాడు పిల్లల్ని. అప్పుడు తప్పు మార్గంలో ఉన్నటువంటి పిల్లవాడు మంచి మార్గంలోకి వచ్చేస్తాడు. ఎహి పరమాత్మకి మహామాయా హే, ఇదే పరమాత్మ యొక్క మహామాయ. విజయకే సమయ సభీనే ఉన్ మహాశక్తికి పరమ జ్యోతి మహామహాప్రాణ్ ఆద్యాశక్తి సర్వకారణ రూప్ ఆది సంబోధనంసే అభ్యర్థి కీ హే యహ సబ్ భగవతి గాయత్రికే హి విశేషణే. దేవతలు విజయం సాధించుకున్న తర్వాత, రాక్షసుల్ని సంహరించిన తర్వాత ఆ మహామాయను పరమజ్యోతి అని, మహామహాప్రాణని, ఆద్యాశక్తి అని, సర్వకారణ స్వరూప అని అనేక సంబోధనాలతో ఆ శక్తిని పూజించారు. ఆ శక్తి అన్నీ కూడా భగవతి గాయత్రి యొక్క విశేషణాలే. గాయత్రి అంటే ఏమిటని చెప్పుకున్నాం, హ్రీం శ్రీం క్లీం యొక్క సమన్వయ రూపం. మళ్ళీ గాయత్రి అంటే ఐదు తలకాయలు ఉన్నాయా, ఒక తలకాయ ఉన్నాయా, ఏడు తలకాయలు ఉన్నాయా, ఇంతకీ ఒక తలకాయ కరెక్టా, ఐదు తలకాయలు కరెక్టా అనకండి. ఐదు తలకాయలు కరెక్టే, ఒక తలకాయ కరెక్టే, ఏడు తలకాయలు కరెక్టే, అసలు ఏ తలకాయ లేకపోవటం కూడా కరెక్టే. ఏంటి అక్కడ కరెక్ట్ అంటే అది కాలము వనరులు, కాలము ప్లస్ వనరుల్ని సృష్టించేటటువంటి శక్తి. ఇది గుర్తుంచుకోండి. పరమాత్మ కా నారీ స్వరూప్ మాతా స్వరూప్ ఉని కహా జాతా హై. పరమాత్మ యొక్క స్త్రీ శక్తి అనుకోండి, ప్రకృతి శక్తి అనుకోండి, తల్లి శక్తి అనుకోండి, పురుషుడి యొక్క ప్రకృతి పురుష సూక్తం ద్వారా అభ్యర్థన చేసేటటువంటి శ్రీ సూక్తము అదే శక్తి. దూసరి బార్ అసుర్ మహిష్ నే ఆక్రమణ కర్ దేవతాం కో రాజా ఇంద్ర కో హరాకర్ సంపూర్ణ దేవలోక్ పర్ అధికార కర్ లియా. మధుకైటభ వధ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రమాదం ముంచుకొచ్చింది. ఏం ప్రమాదం ముంచుకొచ్చింది, మహిషుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలను డిస్ప్లేస్ చేసేసి స్వర్గం మీద తన ఆధిపత్యం చేసుకున్నాడు. దుఃఖీ దేవత బ్రహ్మాజీకో ఆగే లేకర్ భగవాన్ విష్ణువర్ మహాదేవ్కి పాస్కే. దుఃఖితులైనటువంటి దేవతలు బ్రహ్మని ముందు పెట్టుకుని విష్ణువు దగ్గరికి, శివుడు దగ్గరికి వెళ్ళారు. అప్నే వ్యధాకి తమ కష్టాలు చెప్పుకున్నారు. దోనోం క్రుద్ధ ఒకటే, ఇద్దరికి కోపం వచ్చేసింది. ఎవరికి, విష్ణువుకి శివుడికి. ఉనికి ముఖసే తేజ్ ఫుటా సబ్ దేవతాంకి శరీర సే భీ తేజ్ నిక్లా ఆర్ ఉస్సే ఏక్ మహాశక్తి కా జన్మ హువా. దేవతలందరూ బ్రహ్మని ముందు పెట్టుకుని శివుడి దగ్గరికి, విష్ణు దగ్గరికి వెళ్ళారు. ఇది వినగానే వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చాక విష్ణు ముఖం నుంచి, శివుడి ముఖం నుంచి కూడా శక్తి ఆవిర్భవించింది. అప్పుడు దేవతల యొక్క శరీరాల నుంచి కూడా దేవతాశక్తులు ఉద్భవించాయి. అవన్నీ కూడా కలిశాయి. ఉస్సే ఏక్ మహాశక్తి కా జన్మ హువా ఉస్ మహాశక్తికి హుంకార్ సున్కర్ తీన్ లోక్ కాంపే. ఆ మహాశక్తి దేవతల్లోంచి వచ్చినటువంటి శక్తి, విష్ణువులోంచి వచ్చినటువంటి శక్తి, శివుల్లోంచి వచ్చినటువంటి శక్తి, బ్రహ్మలోంచి వచ్చినటువంటి శక్తి, ఈ సమస్త దేవతా శక్తుల సమన్వయము హుంకరించింది. హుంకరించినప్పుడు మూడు లోకాలు అతలాకుతలం అయిపోయాయి. మహిషాసురునే గర్జనా సునీతో పహలే అప్నే సేనాపతియో మేసే చిక్షుర్ కీడోన్ జైసా సంకీర్ణ జీవన్ జీనే వాలే చామర్ చెమిడి శారీరక సౌందర్యకు మహత్వ దేనే వాలే ఉదగ్ర ఉదర్ పరాయణ్ మహాహను కుచ్ భీ మార్కర్ ఖా జానే వాలే అసిలోమా జిస్కే రోమ్ రోమ్ మే హింసా భరితి వాష్కల్ దుసరోంకో తడప్తా దేఖకర్ ప్రసన్న హోనే వాలే హృదయహీన్ తదా విడలాక్ష్ బిల్లీ కీసీ చోర్ దృష్టి వాలేకో యుద్ధమే భోజ. ఆ దేవి యొక్క హుంకారం విన్న తర్వాత మహిషాసురుడు ముందు తను స్వయంగా యుద్ధంలోకి రాలేదు. ఎవరెవరిని యుద్ధం చేశాడు, ముందు తన సేనాపతి అయినటువంటి చిక్షురుణ్ణి పంపించాడు. చిక్షురుడు అంటే ఎవడంటే క్రిమికీటకాదు లాంటి సంకీర్ణమైనటువంటి జీవితము జీవించేవాళ్ళు. సరాపు సేనాపతి చిక్షురుడు అంటే ఎవడు, పురుగు లాంటి జీవితం జీవించేటటువంటి వాడు, పేడపురుగు లాంటి జీవితం జీవించేవాడు. అంటే ఏంటి అంటే, మానవీయ చేతనత్వము భగవంతుడి యొక్క దేవాలయము అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఆ శరీరాన్ని ఎలా ట్రీట్ చేయాలి, దేవాలయం స్థాయిలో ట్రీట్ చేయాలి. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటాం, అంత పవిత్రంగా మనం చూసుకోపోతూ ఉంటే ఖచ్చితంగా మన శరీరం మీద చిక్షురుడు అనేటటువంటి ఆసురీ శక్తి పనిచేస్తుంది. దీన్ని మళ్ళీ మిల్లిమిల్లిగా మనం తర్వాత ఇంకా డీటెయిల్స్గా సాధనాత్మకంగా వెళ్దాం. కానీ అర్థం చేసుకోండి, అసలు ముందు పేర్లు తెలియాలి మనకి, ఎవరెవరు మన మీద ఆక్రమణ చేస్తూ ఉంటారో. నీట్నెస్ లేకపోతే, శౌచము లేకపోతే పురుగులన్నీ ఎక్కడ చేరుతాయి, అక్కడ అంచేత ఎక్కడ పురుగులున్నా అర్థం ఏంటి అంటే అక్కడ ఏ ఆసురి పెరుగుతుంది, చిక్షుడు అనేటటువంటి ఆసురి పెరుగుతుంది. దాని తర్వాత చామర్, తర్వాత ఎవరిని పంపించాడు అంటే చామరుడు అనేటటువంటి సేనాపతిని పంపించాడు, ఆసురుణ్ణి. వాడేంటి, శారీరక సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. బ్యూటీ పార్లర్స్ అన్నీ కూడా ఆ చామరుడు అనేటటువంటి ఆసురి ప్రవృత్తియే. ఇంచేదంటే అక్కడ శారీరకమైనటువంటి అందమే తప్ప లోపల ఉన్నటువంటి సంస్కారాలతో వచ్చేటటువంటి అందం గురించి మనం అవస్థపట్టండి. అంటే ఆ దేవాసురి ప్రవృత్తి అనమాట చామరుడు యొక్క ఆసురి ప్రవృత్తి. అంచేత ఎక్కడెక్కడ ఈ బ్యూటీ సోప్స్, ఈ బ్యూటీస్, ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఉన్నాయో మీరు గమనించుకోగలగాలి. మనం ఏ ఆసురి ప్రవృత్తి ఎక్కడ పనిచేస్తుందో, చర్మం యొక్క అందమే చూస్తున్నాం తప్ప చర్మం లోపల ఉన్నటువంటి అందం చూడలేదు. ఎందుకు దీన్ని ఇన్నిసార్లు నేను రిపీట్ చేయాల్సి వస్తుందంటే, అనేక మంది తల్లిదండ్రులు, అనేక మంది పిల్లలు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతూ, చాలామంది తల్లిదండ్రులు కరెక్ట్ సంబంధమైన కేవలము శరీరంలో ఒక చర్మము అందంగా లేదని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి కేసు నాకు చాలా తెలుసు. రైటా తప్ప నేను దాని గురించి ఏమి మాట్లాడటం లేదు, నాకు తెలియదు కూడా. వాళ్ళ పిల్లలు సుఖమేగా వాళ్ళు కోరుకునేది, కానీ కేవలము శరీరము యొక్క చర్మము యొక్క రంగు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయిందే. అలాంటప్పుడు ఏమైందనమాట, అది చామరుడు అనేటటువంటి ఆసురి ప్రవృత్తి. అంచేత మనము మన పిల్ల భవిష్యత్తు కాకుండా కేవలము చర్మపు రంగు మీదే ఆధారపడాలి. అదే రివర్స్ కూడా, పిల్ల కాకపోతే పిల్లవాడు, పిల్లవాడు అమ్మాయి అందంగా లేదు అని వదిలేసుకుంటాడు అనుకోండి, అది అంతే. ఏ ఆసురి ప్రవృత్తి అంటే చామరుడు. ఉదగ్ర, ఉదరపరాయణుడు, కడుపు, తిండి, అది తప్ప ఇంకేం లేదు. అంచేత ఇప్పుడు మనం కప్పు కాఫీ కావాలి అంటే ఏ ఆసురి ప్రవృత్తి వచ్చిందనమాట. కానీ ఉదగ్రుడు కాదు ఇక్కడ. ఎందుకు ఉదగ్రుడు? ఈ పని చేద్దాం అనుకుంటున్నాం మనం, ఖచ్చితంగా 90 మినిట్స్ అయిన తర్వాత శరీరానికి ఏదో ఒక ఇది పడాలి అన్నది శరీర శాస్త్రము. 2:30 ఎప్పుడో మొదలెట్టాను నేను, అది తయారేసరికి 90 మినిట్స్ అవుతుంది. అంచేత నా బ్రెయిన్ ఉంది కనుక దాన్ని ముందుగా తీసుకోవటం నేర్చుకోవాలి తప్ప ఈ భ్రాంతి ముందు మీకు పోవాలి. టీ తప్పు, కాఫీ తప్పు, అదో పిచ్చి. ఎప్పుడు ఏది అవసరమో అది తీసుకోండి. ఇప్పుడు అది అవసరం మనం, ఇంకా ఎన్నిసార్లు తాగాల్సి వస్తుందో. ఇంకేంటే మీరా నేనా ముందు ఎవరు వద్దంటారో చూడాలి. నేను చెప్పలేనా నేను పడిపోతాను, ఇంకా మేము వినం మాస్టర్ అని మీరంటారు, ఈ లోపల పుస్తకం అయిపోతుందేమో చూద్దాం. అంచేత ఆసురి ప్రవృత్తి ఏంటి, నిద్ర అనేటటువంటి ఆసురి ప్రవృత్తి మన జోలికి రాకుండా ఉండటానికి ఉదగ్రుడు ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటాడు. కానీ అస్తమానం కాదు, తిండి కోసమే తాగామనుకోండి, రుచి కోసం. సిగరెట్ స్మోకింగ్ ఏమంతా అనవసరం. ఎందుకంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను రోజుకి 7 ప్యాకెట్లు 8 ప్యాకెట్లు తాగేవాడిని ఒక్కడే. ఇంకా ఫ్రెండ్స్ గదే ఆఫర్ చేసిన తర్వాత 10-15 ప్యాకెట్లు అయిపోయి ఉండేది. కానీ తర్వాత నేను చూశాను అది అంత అవసరం ఏం లేదు, అది లేకపోయినా కూడా బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. ఆ వంక పెట్టి తాగక్కర్లే, తాగాలని ఉంది తాగండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కాఫీ అవసరమే. ఎందుకు అవసరం? కెఫెయిన్ పడకపోతే ఇంత పెద్ద హార్డ్ వర్క్ మనం చేయలేము. ఈ తేడా అర్థం చేసుకోవాలి మీరు. అంచేత ఆసురి ప్రవృత్తి ఏది కాదు, దేవతా ప్రవృత్తి ఏది కాదు. ఎప్పుడు ఏది కరెక్టో అది అక్కడ ఉండటం సమత్వం, యోగ ఉచ్యతే. అంచేత యోగ విద్య కూడా మీరు నేర్చుకోవాలి. అసురులందరినీ చంపేయకూడదు. అంచేతంటే అసురులు దేవతలు కలిసి మంధన చేస్తేనే అమృతత్వం వస్తుంది తప్ప, అసురులు లేకుండా దేవతలు మంధన చేసి ఉంటే ఏమయ్యేదో అని నాకు తెలియదు. కానీ ఆ కథ అంతరార్థం అది, అసురుల్ని వదులుకోకు, శరీరం వదులుకుంటే నీకేమొస్తుంది? ఏమీ రాదు. అంచేత శరీరము కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం ఆసురి ప్రవృత్తి, అది అర్థం చేసుకోవాలి. శరీరాన్ని మనం తిట్టుకోవటం లేదు, శరీరం వద్దంటం లేదు. మహాహను దేన్నైనా చంపేసి తినేసేవాడు. దేన్నైనా చంపేయటం అంటే వాడే మార్గంకి అడ్డంకు ఎవడు వచ్చినా వాడు తీసి పారేస్తాడు. వాడు తీసిపోసిన తర్వాత మళ్ళీ వాడికి వాళ్ళ అవసరం రావచ్చు, అది వేరే విషయం. కామన్ సెన్స్ లేకుండా ప్రస్తుతం నా పనికి అడ్డొచ్చాడు కనుక తీసాడు అనుకో, నేను ఉత్తరం రాస్తున్నాను, ఈ చెయ్యి అడ్డొచ్చింది, నా కొళ్ళు మండింది, చేయి తగ్గిస్తుంది, మళ్ళీ నాకు కావాలి ఈ చెయ్య, అలా పిచ్చి పనులు చేయటం మహాహను. అర్థమైందా? అంచేత అడ్డంకు వస్తే అడ్డంకు వచ్చిన వాళ్ళని చంపరు గురువులు, అందుకే మార్గం మళ్లించుకుంటారు. మనం కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎవరైనా అడ్డు తగిలితే, విఘ్నం తగిలితే మహాహను అనేటటువంటి రాక్షసుడిని దగ్గర పిలవకండి. అంటే వాళ్ళు పోవాలి అనుకోకండి, వాళ్ళు అడ్డు తగిరేలు కదా ప్రకృతిలో, అదొక మైలురాయి, ఓకే ఇంకో మార్గం చూసుకోండి. అంతే తప్ప వాణ్ణి ఎదిరించొద్దు. శిర్డీ సాయి భక్తుల్లో ఎన్నిసార్లు, రెండు సార్లు, మూడు సార్లు మనకు కనిపిస్తుంది. వాడెవడో వచ్చి సిద్ధసాయితో కుస్తీ మల్ల యుద్ధం చేస్తాడు, చేస్తే రైట్ ఓడిపోతాడు, రైట్ అంటాడు. ఇంకోడెవడో వచ్చి నేను సిద్ధసాయి గురువుని అంటాడు, రైట్ అంటాడు. ఆ వాడు వెంట వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏడుస్తే వాడు వచ్చి తంతారయ్యా బాబు నువ్వు పో అంటాడు. చేత నేనే గురువుని, నేను చెప్పిందే జరగాలి, నేను చాలా మంచి పని చేస్తున్నాను కనుక గురువు నాకు సహాయపడాలి అనేటటువంటిది లేదు. ఎవడైనా అడ్డు తగిలితే పని ఆపకండి. వాడు అడ్డు తగిలేక నేను ఆగిపోయాను అంటే అసురుడు గెలిచాడు. ఎవడు గెలిచాడు? మహాహను గెలిచాడు. ఇంకో మార్గం దొరుకుతుంది మీకు ఖచ్చితంగా, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఆ దారిలో వెళ్ళగలిగేటప్పుడు ఆ అసురీ శక్తి ఓడిపోతుంది. అసిలోమ, ఎవరి రోమరోమంలో అవుతే హింస ఉన్నదో, సాడిజం అంటాం. అసలు మనం నోరు విప్పుతేనే ఎవరినో ఒకళ్ళని బాధ పెట్టడానికి విప్పుతాం. అంచేత మన నాలిక మీద ఎవడున్నాడు, ఏ రాక్షసుడు ఉన్నాడు? అసిలోమ అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎదుటి వాడిని ఏదో విధంగా కించపరచాలి అనేటటువంటి ప్రయత్నం అందరిలోనూ ఉంటుంది. అందులో ఎవడో అతీతుడు కాదు, నేను అతీతుడిని కాదు. ఎక్కడో అక్కడ ఏదో విధంగా మనసుని బాధ పెట్టేటటువంటి మాట మాట్లాడతాం మనం. ఆ మనస్సుని బాధ పెట్టేటటువంటి మాట ఎప్పుడు మనం మాట్లాడినా ఇది గుర్తుంచుకోండి, ఎదుటివాడిని మంచి మార్గంలో పెట్టడానికి, నీకు కావలసినటువంటి విషయం వాళ్ళకి చెప్పటానికి బాధ పెట్టి చెప్పక్కర్లేదు. అలవాటైపోయింది అదంతే. ఆ రాక్షసుడు ఉన్నాడే అసిలోమ అనేటటువంటి రాక్షసుడు మన నెత్తి మీదకెక్కి ఈ పనులు చేయిస్తున్నాడు అని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన వాక్కు ఇతరుల్ని బాధ పెట్టకూడదు, వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికైనా. అది తప్పే, ఏ గురువైనా మీరు ఎంత సమర్థించుకున్నది, నేను ఎంత సమర్థించుకున్నా తప్పే. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాటి ఇతరుల్ని బాధ పెట్టకూడదు. అది తర్వాత తర్వాత మనం గోమేధం అనేటటువంటి యజ్ఞంలో నేర్చుకుంటాం, తర్వాత వస్తుంది అది కూడా. కానీ ప్రస్తుతము రాక్షసీ వృత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ రాక్షసీ వృత్తి? అసిలోమ అనేటటువంటి రాక్షసీ వృత్తి. వాష్కల్ ఇంకో రాక్షసీ వృత్తి. వీడేంటంటే ఎదుటివాడు బాధపడుతూ ఉంటే వీడు ఆనందిస్తాడు. ఇది శాడిజం అనేది ప్రతి వ్యక్తిలోనూ ఎంతో అంత ఉంటుంది, ఎదుటివాడి బాధలో ఆనందం. నిజంగా ఎదుటివాడు బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడితే వాడికి ఎలా సహాయపడాలో వెళ్తావు.